ॐ भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनुभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः.
234వ పేజీ 73వ కారిక.
యోస్తి కల్పిత సంవృత్యా పరమార్థేన నాస్త్యసౌ పరతంత్రాభి సంవృత్యా स्यान्नास्ति परमार्थतः.
ఈ అలాత శాంతి ప్రకరణంలో గౌడపాదాచార్యుల వారు జగత్ మిథ్యాత్వాన్ని నిర్ధారణ చేస్తున్నారు. మనం కనే కల, మన స్వప్నం ఎలాగైతే వాస్తవం కాదో, ఈ మనం చూసే ఈ వ్యావహారిక ప్రపంచం కూడా వాస్తవం కాదు. ఏ దృష్టితో అంటే పారమార్థిక దృష్టితో. స్వప్నం వాస్తవం కాదు ఎప్పుడండి? మెలుకుతో ఉన్నప్పుడు. అంటే వ్యావహారికంగా, వ్యావహారిక దృష్టితో చూస్తేనే స్వప్నం మిథ్య, అసత్యం. స్వప్న దృష్టితో చూస్తే స్వప్నం మిథ్య కాదు, పరమసత్యం. స్వప్నంలో వాడికి స్వప్నం సత్యం. వ్యావహారికంగా మెలకువతో ఉన్నవాడికి మాత్రమే స్వప్నం నిజం కాదు. కల కళ్ళ ఎవరికంటే మెలకువతో ఉన్నవాడికి మాత్రమే. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మెలకువతో ఉన్నవాడికి మాత్రమే కల కళ్ళ, కలగనే వాడికి కల కళ్ళ కాదు. కళ్ళ అంటే అబద్ధం. అదేవిధంగా ఎప్పుడైతే శాస్త్రం, గురువుగారు శాస్త్రాన్ని మనకు బోధించేటప్పుడు ఈ వ్యావహారిక ప్రపంచం, ఈ జగత్తు, ఈ జీవరాశులు, ఈ ఈశ్వరుడు, మనం పూజించే ఈశ్వరుడు, ఇవన్నీ వ్యావహారికం. ఈ వ్యావహారిక జగత్తు కూడా, ఈ వ్యావహారిక జీవులు కూడా, ఈ వ్యావహారిక ఈశ్వరుడు కూడా కళ్ళ. వ్యావహారిక దృష్టితో కాదు. వ్యావహారిక దృష్టితో వ్యావహారికం సత్యం. వ్యావహారిక దృష్టితో అంటే మెలకువతో ఉన్నప్పుడు, మెలకువగా మనం అన్నీ చూసేటప్పుడు ఆ దృష్టితో చూస్తే ఇదన్నీ కూడా కళ్ళ కాదు, అబద్ధం కాదు, అవాస్తవం కాదు, వాస్తవం. మరి శాస్త్రం, గురువుగారు ఏం చెప్తున్నారు ఇప్పుడు మనకు? ఇదంతా కళ్ళ, ఇది అసత్యం, ఇది అవాస్తవం అంటున్నారంటే ఏ దృష్టితో అని మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగితే, ఏమండి ఈ ప్రపంచం సత్యమా అసత్యమా, ఇది నిజంగా ఉన్నదా లేదా అని అడిగితే ఏం చెప్పాలి నేను? ఆ అడిగే వ్యక్తి ఏ దృష్టితో అడుగుతున్నాడు? వ్యావహారిక దృష్టితో అడుగుతున్నాడు. మెలకువతో ఉండి వ్యావహారిక దృష్టితో ఉండి అడుగుతున్నప్పుడు నేనేం చెప్పాలి? వాస్తవమనే చెప్పాలి, ఇది సత్యమనే చెప్తాను నేను. కలగనేవాడు కలలో కల నిజమా అని అడిగితే ఏం చెప్పాలి? నిజమే నాయన అని చెప్తాను. వాడు మెలకుతో ఉన్నప్పుడు నేను చెప్పక్కర్లే, వాడే తెలుసుకుంటాడు అది నిజం కాదని. అక్కడ మనం ఏం చేయక్కర్లే, మెలకు ఉంటే చాలు, కళ నిజం కాదని తెలిసిపోతుంది. కానీ ఇక్కడ గురువు కావాలి, శాస్త్రం కావాలి, వ్యావహారికమనే నిద్ర నుంచి మేలుకోనటానికి, ఆ కల నుంచి మేలుకోవడానికి మన ప్రారంధమే మనం నేపుతుంది నిద్ర. నీ ప్రారంధం ఉంది, ఇంకా నిద్రలో ప్రారంధం పోదండి. నిద్రలో మన ప్రారంధం ఖర్చు కాదు, అట్లాగే ఉంటుంది. అందుకని మన ప్రారంధం ఏం చేస్తుందంటే తొందరగా లేపుతుంది మనల్ని. ఎక్కడో వాటర్ ట్యాంక్ వస్తుంది, లేకపోతే పక్కింట్లో ఏదో శబ్దం అవుతుంది, తొందర తొందరగా లేపుతుంది మనల్ని మన ప్రారంధం. మనం వాళ్ళందరి మీద కోపపడతాం, మన ప్రారంధం మనల్ని లేపుతుంది. నీకు ఇంకా సుఖదుఖ అనుభవించాలి, నువ్వు తొందరగా లే అంటుంది. అందరు నిద్రపోతుంటారు గురకబెట్టి, మనం మాత్రం మెలుగుతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఎందుకయ్యా అంటే మన ప్రారంధం అది. మనం కష్టాన్ని సుఖాన్ని అనుభవించడానికి మెలకుతూ ఉంటాం. కనుక ఈ వ్యావహారిక ప్రపంచం అనేది వాస్తవం కాదు అని తెలుసుకోవాలంటే మనం పారమార్థిక స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇది కాదని తెలుస్తుంది. కనుక నిద్రలో నుంచి మేలుకోవడానికి, కలలో నుంచి మేలుకోవడానికి మన ప్రారంధమే మేలుకొలుపుతుంది, ఏం చేయక్కర్లేదు. కానీ ఈ వ్యావహారికం నుంచి పారమార్థికానికి మేలుకోవడానికి మామూలుగా మేలుకోలేం. క్లాసు కావాలి, గురువుగారు కావాలి, సంవత్సరాల తరబడి చెప్పాలి ఆయన, ఆవిడ ఆయన కానీ ఆమె కానీ చెప్పాలి. మనం పుస్తకం చదవాలి, వినాలి, కష్టపడి అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఈ పారమార్థిక స్థితి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. అంతవరకు ఈ వ్యావహారికం సత్యంగానే అనిపిస్తుంది. ఇప్పుడు వింటూ ఉంటున్నాం, ఎప్పటికో ఒక రోజుకి మనకు కూడా ఈ వ్యావహారికమనే అజ్ఞాన నిద్ర నుంచి మేలుకుంటాము అనే ఆశతో శాస్త్రమాత మనకు చెప్తోంది. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, మనుషులు రెండు రకాలండి, చదువుకోని వాళ్ళు, చదువుకున్నవాళ్ళు. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అసలు ఏమీ తెలియని పామరులు ఉన్నారు. ప్రపంచంలో ఉన్నారు కదా, పామరులు తప్పు చేస్తారు, చదువుకున్న వాళ్ళు కూడా తప్పు చేస్తారు. ఎందుకు చేస్తారంటే, చేస్తారు ఆత్మ విషయంలో. పామరులకి ఆత్మ విషయం తెలియదు, వ్యావహారిక ప్రపంచమని, పారమార్థికమని ఇవన్నీ తెలియవు పామరులకి. ఈ చదువుకున్న వాళ్ళకి, పెద్ద పెద్ద శాస్త్రాలు చదువుకున్న వాళ్ళకి కూడా, అనేక సిద్ధాంతాలు చెప్పే వాళ్ళకి కూడా తెలియడం లేదు. అందుకనే గౌడపాదాచార్య వారు ఇక్కడ చెప్తున్నారు, శాస్త్రం చదువుకున్న వాళ్లకు కూడా, పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఇది అర్థం కావడం లేదు అని చెప్తున్నారు ఈ ఆత్మతత్వం. కనుక ఆయన ఏమంటున్నారంటే, చదువుకోని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఈ చదువుకున్న వాళ్ళంతా పెద్ద పెద్ద సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా తప్పటడు చేస్తున్నారు ఆత్మ విషయంలో. ఎందుకయ్యా అంటే, వాళ్ళకి పారమార్థిక సత్యం ఒకటి ఉన్నదనే తెలియడం లేదు. చాలామందికి పారమార్థిక సత్యం విశిష్టాద్వైతంలో కానీ, ద్వైతంలో కానీ, సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక, పూర్వమీమాంస, వీళ్ళెవ్వరూ కూడా పారమార్థిక సత్యాన్ని ఒప్పుకోరు. మనం ఎలా చెప్తున్నామంటే, స్వాప్నిక జగత్తు, స్వప్నం అనేది ఒక ప్రపంచం, అది ఉన్నదా లేదా? దానికంటే ఎక్కువ వాస్తవమైనటువంటి వ్యావహారికం ఉన్నదా లేదా? ఇన్ని రెండు ఉన్నప్పుడు దీనికంటే సత్యమైనటువంటి పారమార్థికం ఎందుకు ఉండకూడదు చెప్పండి? ఉన్నదా లేదా? ఉన్నది. కలగనేటప్పుడు కల ప్రపంచాన్ని చూస్తున్నాం, స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నాం. మెలకువతో ఉన్నప్పుడు వ్యావహారిక ప్రపంచాన్ని చూస్తున్నారు. ఏమంటే, కల లేకుండా, వ్యావహారిక మెలకువ లేకుండా ఉన్నప్పుడు ఏం ప్రపంచాన్ని చూస్తున్నారు చెప్పండి మీరు? కల లేదు, వ్యావహారిక ప్రపంచము లేదు, నిద్రలో ఉన్నారు. అప్పుడు వ్యావహారిక ప్రపంచము లేదు, కల ప్రపంచము లేదు, మీరున్నారా లేదా? మరి అది కల, అది వ్యావహారికమా? అది ప్రాతిభాసిక సత్యము కాదు. ఎందుకంటే కల అయితే ప్రాతిభాసిక సత్యం, సబ్జెక్టివ్ రియాలిటీ అంటాం ఇంగ్లీష్లో. అది నాకే తెలుస్తుంది, కల నా కల నాకే తెలుస్తుంది. ఏమండి, నాకు కల వచ్చింది మీకు తెలుసా? నాకెట్లా తెలుస్తుంది అంటాడు ఆయన భర్త. నాకెట్లా తెలుస్తుంది నీకు వచ్చిన కల అంట? నీకు వచ్చిన కల నీకు తెలుస్తుంది, ఆయనకు వచ్చిన కల ఆయనకు మాత్రమే తెలుస్తుంది. అంటే సబ్జెక్టివ్ రియాలిటీ, నేనే ఆ కల్పించుకున్నా. కల లేని స్థితి ఒకటి ఉన్నది కదా, మనం రాత్రంతా కలగంటూ ఉంటామా? లేదు కదా. కాసేపు వస్తుంది, కొన్ని నిమిషాలు పోతుంది. మెలకువతో ఉన్నప్పుడు, ఇప్పుడు మెలకువతో ఉన్నారు మీరు, ఈ రెండు కాకుండా మనకు ఒక ఇంకొక అవస్థ ఉంది కదా, సుషుప్తి అవస్థ. అక్కడ కళ లేదు, మీరు లేరు, మీ పిల్లలు, ఇల్లు, వాకిలి, కష్టాలు నష్టాలు అన్నీ ఏమీ లేవు. మరి ఈ యొక్క ప్రాతిభాసిక సత్యము లేదు, వ్యావహారిక సత్యము లేదు, ఈ రెండు లేకుండా మరి నేను ఉన్నానా లేదా? అక్కడ ఉన్నాను కదా, హాయిగా నిద్రపోతున్నాను కదా, మరి ఏమిటండి అది అన్నారు. చెప్పండి మీరే. నా పారమార్థిక స్థితిలో ఉన్నాను నేను, వ్యవహారం చెయ్యడం లేదు, వ్యవహారం చెయ్యని స్థితి అది, కళ కూడా లేదు, ఈ రెండు లేని స్థితి ఒకటి ఉన్నదా లేదా? నాకు ప్రతిరోజు వస్తున్నదా లేదండి మనకు అది, అడగకుండా అప్పుడప్పుడు క్లాసులో కూడా ఎంత చక్కగా వస్తుంది. రాత్రి అయ్యేటప్పటికి అందరం ప్రిపేర్ అవుతాం నిద్రపోవడానికి, ఎప్పుడు నిద్రపోదామా, ఎప్పుడు నిద్రపోదామా, లేవడానికి ఇష్టపడం కదా, నిద్ర లేవడానికి ఇష్టపడం, ఇంకాసేపు పడుకుందానిలే అనిపిస్తుంది. ఎందుకు అంటే అక్కడ మనకు వ్యవహారము లేదు, ప్రాతిభాసికమైన కళ లేదు, రెండు లేకపోయినా నేను ఉన్నాను కనుక నా నిజస్వరూపంలో ఉన్నాను, నేను ఆత్మస్వరూపంలో ఉన్నాను, అదే నా యొక్క పారమార్థిక స్థితి. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఆత్మ అయిన నేను ఎప్పుడు పారమార్థిక సత్యాన్ని వ్యవహారం చేస్తున్నా కూడా నేను పారమార్థిక సత్యాన్ని, కళలో మనస్సు ద్వారా వ్యవహారం చేస్తున్నా కూడా కళ ప్రపంచంలో నేను పారమార్థిక సత్యాన్ని, కనుక నేను ఎప్పుడు పారమార్థిక సత్యాన్ని అని తెలుసుకోవాలి. ఈ శరీరం నేను కాదు, శరీరం నేను కాకుండా తెలియకుండా ఉన్నాను ఒక స్థితిలో, నిద్ర స్థితిలో హాయిగా ఉన్నానంటాం, పైగా బాగా సుఖంగా నిద్రపోయినానండి, ఏమి తెలియలేదండి, ఏం తెలియలేదా, పాప మీ అబ్బాయి అమ్మాయి గుర్తుకు రాలేదా నీకు, అందుకేనండి హాయిగా నిద్రపోయినాను అంటే నీ యొక్క సుఖస్వరూపంలో నువ్వు ఆనందంగా ఉన్నావు. అప్పుడు మెలకు రాగానే మనస్సు ముఖం మారిపోతున్నది, ఎందుకంటే అందరిని చూడంగానే మళ్ళీ. అందుకనే నిద్రలో చూడండి, గాఢ నిద్రలో అందరూ సుఖంగా ఉంటారు. విషయం అది. ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం. అయితే పెద్దవుకులు నిద్రపోదామండి, పారమార్థిక సత్యంలోనే ఉందామంటే ఎప్పుడు నిద్రపోదామా హాయిగా అన్నారు. అలా పోలేం కదా, మన చేతుల్లో లేదు కదా, ఎప్పుడు నిద్రపోతే ఇంక మనకు ఈ కొండరాయికి ఏమిటండి తేడా. కనుక మెలకువతోనూ ఉండాలి, నేను పారమార్థిక సత్యమైన తురియ ఆత్మనని తెలుసుకొని వ్యవహారం చేస్తుండాలి. అది అర్థమైందా? కుండ లేదు కదా అని చెప్పి కుండ పగలగొడతామా? కుండ లేదు కదయ్యా, ఎందుకు కుండను ఉపయోగించడం అంటామా? కుండ లేదని తెలుసుకొని కుండను ఉపయోగించుకో. తెలియగలవాడివైతే ఏం చేస్తావు, చక్కగా కుండని డెకరేట్ చేసుకొని కాస్త పెయింట్ వేసుకొని దాంట్లో పూల చెట్టు పెట్టుకో, పాలు పోసుకో, ఏమన్నా చేసుకో. నిజంగా కుండ లేనంత మాత్రాన ఎందుకు పారేయడం, ఉపయోగపడుతుందా లేదా? ఇది అంతే. ఈ వ్యావహారిక శరీరం కూడా చక్కగా ఉపయోగించుకో. ఉపయోగించుకుంటే నేను చెప్పాలి, నేను పారమార్థిక ఆత్మస్వరూపాన్ని, శరీరం మనస్సు వ్యావహారికం కనుక ఈ వ్యావహారికం పారమార్థిక ఆత్మని షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. షేక్ హ్యాండ్ ఇస్తుందా? కలుస్తారా ఇద్దరు? ఈ మెలకువతో ఉన్నవాడు కలగనేవాడు ఇద్దరు కలుస్తారా ఒకసారి? ఏ ఎట్లా ఉన్నావు నువ్వు అని అంటాడు. ఎందుకని? వీడే వాడు కలగనేవాడే, మెలకువతో ఉన్నవాడే కలగనేవాడు, కనుక వాళ్ళిద్దరు కలవడం లేదు, ఎందుకంటే ఇద్దరు లేరు కనుక. అదేవిధంగా ఇక్కడ మెలకువతో ఉన్నవాడు విడిగా లేడు, ఆత్మస్వరూపమే ఉన్నది. మెలకువతో ఉన్నవాడు అసత్యం, అవాస్తవం, వాస్తవం కాదు. అందుకని ఇప్పుడు రెండు విధాలుగా చెప్పాలి, ప్రపంచం ఉన్నదా లేదా అంటే ఏం చెప్తామంటే, వాస్తవంగా లేదు, నిజంగా లేదు, వాస్తవంగా లేదు లేక నిజంగా లేదు. ఇలా చెప్తే కొంతమందికి బాధగా ఉంటుందని చెప్పి మనం ఏం చేస్తామంటే, అవాస్తవంగా ఉన్నది. ఆ ఉన్నది అంటే వాళ్ళకి ఆనందం. ఆ ముందు ఏం పెట్టాను విశేషణం? అవాస్తవంగా. అది అర్థం కాదు జనానికి. అవాస్తవంగా ఉన్నది, అసత్యంగా ఉన్నది అంటే అబ్బా ఉన్నది కదా, ఏంట్రా ఉన్నది, అవాస్తవంగా ఉన్నది అన్నా వాస్తవంగా లేదు అన్నా ఒకటే కదా. ఎట్లాగైతే మన దేశం అన్డెవలప్డ్ కంట్రీ అండి, మన దేశం అన్డెవలప్డ్ దేశం అంటే కొంచెం బాధగా ఉంటుంది. అన్డెవలప్డ్ అన్నాక అండి మా దేశం, ఏం చెప్పనాలరా, డెవలపింగ్ కంట్రీ అండి, ఎదుగుతున్న దేశం. మనది ఎదగని దేశం అంటే బాగుండదు కదా, ఎదుగుతున్న దేశం. ఎదగని దేశం అన్నా ఎదుగుతున్న దేశం అన్నా ఒకటే కదరా అన్న, అదేదో కాస్త బాగుంటుంది మనకు అట్లా వినటానికి ఆనందంగా. ఇది అంతే. అందుకని అజ్ఞానులకు ఏం చెప్తామంటే ఈ ప్రపంచం వాస్తవంగా లేదు అని చెప్తే బాధపడతారని, వాళ్ళకి ఏం చెప్తాం, అవాస్తవంగా ఉన్నదిరా అని చెప్తాం. అవాస్తవంగా ఉన్నది అబ్బా, ఇప్పుడు హాయిగా ఉందండి మాకు, ఇంకాస్త ఉండు అట్లాగే అజ్ఞానంలోనే ఉండు. అందుకని మాటలు చాలామందికి అర్థం కావు. నిజంగా లేదు అన్నా అవాస్తవంగా ఉన్నది అన్న ప్రపంచం ఒకటి. కనుక ఈ శ్లోకంలో ఏం చెప్పారు కారికలో, యహ అస్తి, ఈ వ్యావహారిక దృష్ట్యా ఏదైతే ఉన్నదో, యహ అస్తి యోస్తి అని ఉన్నది చూడండి, దాన్ని ఎట్లా విభజించాలి, యహ అస్తి ఏదైతే ఉన్నదో. జగత్ జీవ ఈశ్వర అని అర్థం. ఏమిటి ఉన్నది, జగత్ ప్రపంచం, జీవులు ఈశ్వరుడు, ఈ మూడే కదండి మనకు తెలిసినవి. నేను చూసే ప్రపంచం, నేను, ఈశ్వరుడు, ఈ మూడు ఏదైతే ఉన్నదో. కల్పిత సంవృత్య, కల్పిత సంవృత్య అంటే వ్యావహారిక దృష్టితో, వ్యావహారిక దృష్టిలో ఉన్నది. ఏ ప్రపంచమైతే వ్యావహారిక దృష్టిలో ఉన్నదో, ఇప్పుడు ఉన్నది కదండి ఇదంతా, వ్యావహారిక దృష్టి అంతా ఉన్నది కదా. పరమార్థత న అస్తి, పారమార్థికంగా చూస్తే పరమార్థేన న అస్తి, ఈ జీవులు జగత్తు ఈశ్వరుడు నిజంగా లేరు, నిజంగా లేరు, పారమార్థిక దృష్టితో లేరు. అందుకని గురువు చెప్పేటప్పుడు నేను ఎప్పుడు ఆ పారమార్థిక స్థితిని అర్థం చేసుకుంటాను అని ప్రయత్నం చేయాలి, కానీ పై పైకి వింటూ ఎట్లా ఉండకుండా ఉంటుందండి, అయినా గురువుగారు చెప్పినంత మాత్రం లేకుండా పోతుందా ఏమిటి, మనస్సులో ఏదో ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటాం. స్వామిని చెప్తారు కానీ మా అబ్బాయి లేకుండా పోతాడా, మా అమ్మాయి లేకుండా పోతుందా, మా ఇల్లు లేకుండా పోతుందా, ఇట్లా ఆలోచిస్తుంది మనస్సు. అలా ఆలోచించకూడదు. ఇన్ని చూస్తున్నా కూడా స్వామిని వారు శాస్త్రంలో చెప్పిన వాక్యాన్ని ఇవి నిజంగా లేదు అంటున్నారంటే ఎలా అంటున్నారు, ఏ దృష్టితో అంటున్నారు, ఆ దృష్టి స్వామిని వారు చెప్పే దృష్టి నాకు ఎప్పుడు వస్తుందనే ప్రయత్నంలో ఉండాలే. కానీ స్వామిని వారికి వాస్తవం కాకపోతే కాకపోవచ్చు, కానీ మనకు మాత్రం వాస్తవమే అనుకుంటూ విను. ఎంతకాలం పడుతుందో తెలుసా, జన్మ జన్మలు పడుతుంది, ఎవరికి నష్టం. అందుకని గురువుగారు చెప్పే వాక్యం మీద, ప్రతి వాక్యం మీద శ్రద్ధ ఉండాలి. ఆ గురువుగారు ఎలా అర్థం చేసుకున్నారో నేను కూడా అలా అర్థం చేసుకోవాలని చెప్పి తీవ్రమైన కోరిక ఉండాలి మనస్సులో. అలా ఉన్నప్పుడు, ఆ తీవ్రమైన భక్తికి శ్రద్ధ కోరిక ఉన్నప్పుడు భగవంతుడు తప్పకుండా మనకు ఆ పారమార్థిక జ్ఞానాన్ని ఇస్తాడు. అంతేగాని ఏమోనండి, నాకు ఈ పారమార్థిక స్థితి మాత్రం నేను ఒప్పుకోలేనండి అంటూనే ఉండు, నువ్వు అట్లాగే ఉంటావు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందన్న గురువుగారికి కంఠశోష, అంతకంటే ఏం లేదు. అలా కాకూడదు. నాకు కంఠశోష చేస్తారా, మీరు నిజంగా వింటి అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారా, ప్రయత్నం చేస్తే అది మనకు బాగా పారమార్థిక స్థితి అర్థమయ్యే వరకు గురువుగారిని అట్లాగే అంటి పెట్టుకునే ఉండాలి, ఫెవికాల్లాగా శాస్త్రాన్ని గురువుగారిని పట్టుకోవాలన్నమాట, జిగురులాగా పట్టుకోవాలి వదలకుండా. వదిలేవంటే మనకు రాదు ఇంకా అది. అందుకనే గురుభక్తి, గురుభక్తి శాస్త్రభక్తి ఎందుకు చెప్పాం ఊరికి నేనా, అంత మనస్సు గురువు మీద శాస్త్రం మీద ఉంటేనే ఆ మనస్సు తొందరగా ఇటువైపు అబ్జార్బ్ అయిపోతుంది. మనకేమో కొడుకు మీద, కూతురు మీద, ఇంటి మీద, ఆటన్నిటి మీద పట్టుకొని ఇటు కొంచెం అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి ఇంట్లో ఉన్నా కూడా, అవన్నీ చేస్తున్నా కూడా మనస్సు మాత్రం ఇక్కడే ఉండాలి. అలా ఉంటే ఆయనకి తెలుసు, గురువుగారికి తెలియకపోయినా భగవంతుడికి తెలుసు కదా. కనుక ఏం చేయాలి, పరమార్థేన న అస్తి. తర్వాత పరతంత్రాభిసంవృత్య స్యాత్ పరమార్థేన న అస్తి. రెండో లైన్లో ఈ ద్వైత ప్రపంచం, ద్వైతం అంటే వేరువేరుగా అనేక రూపాలు, అనేక పేర్లు, అనేక వస్తువులు, అనేక విధాలుగా ఈ ద్వైత ప్రపంచం పరతంత్రాభిసంవృత్య, పర అంటే అన్య మతాలు, పరతంత్ర అంటే అన్య మతాలు, తంత్రం అంటే శాస్త్రం, పర అంటే అన్యం, వేరైన వేరైనటువంటి శాస్త్రాలు, సాంఖ్యం యోగం వీళ్ళందరూ ఉన్నారు చూసా, బాగా చదువుకున్న వాళ్ళండి. పరతంత్రాభిసంవృత్య వాళ్ళ దృష్టిలో ఆ శాస్త్రము చెప్పినటువంటి ఆ సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వారి దృష్టిలో పరతంత్రాభిసంవృత్య పరమార్థత న అస్తి, పరమార్థంగా నిజంగా లేదు. అంటే మనం చెప్పేటటువంటి ఈ యొక్క బోధ పారమార్థిక సత్యం వాళ్ళకి లేదు అన్నారు. వాళ్ళ దృష్టిలో ఈ వేదాంతంలో చెప్పేటటువంటిది జగత్తు లేదంటున్నారు, ఇది పారమార్థిక సత్యం అనేది లేదుట వాళ్ళ ప్రకారంగా. పరమార్థత న అస్తి అంటే ఈ పారమార్థిక సత్యం లేదు. వాళ్ళంతా తర్క ప్రధానులు, తర్కం ప్రధానంగా మాట్లాడుతూ ఉంటారు, దుస్తర్కాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం చెప్పేది వంట పట్టదు. బాగా చదివి ఒక ఆయన పల్లెటూళ్ళల్లో వివాహాలకు వెళుతూ ఉంటారు. పల్లెటూళ్ళల్లో గుమ్మాలన్నీ పొట్టిగా ఉంటాయి, ఎన్నో గదులు ఉంటాయి, ప్రతి గదికి ఒక గుమ్మం ఉంటుంది, గుమ్మం తెలుసు కదా పైన. అక్కడ పొట్టికిన ఒక ఆయన ఏమో అక్కడికి వచ్చిన ఆయనకి పొడుగ్గా ఉంటాడు ఆయన, అందుకని ఎవరో చెప్పారు, ఏమండి జాగ్రత్త నడవండి మీరు పొడుగ్గా ఉన్నారు, ఇక్కడ గుమ్మాలన్నీ పొట్టిగా ఉన్నాయి. అంటే ఆయన ఏం చేశాడంటే అక్కడెక్కడో పొట్టి గుమ్మ ఉంటే ఇక్కడి నుంచి జాగ్రత్తగా పోతున్నాడు. అన్ని గుమ్మాలు పొట్టి కాదు, ఎక్కడో ఒకటి పొట్టిగా ఉంటుంది. ఉంటే ఈయన ఏం చేసినాడంటే అక్కడెక్కడో ఉంది కదా, ఇప్పటి నుంచి జాగ్రత్తగా పోతూ 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 అక్కడికి వచ్చేటప్పుడు కరెక్ట్గా తల ఎత్తాడు. ఇక్కడి నుంచి వంగి వంగి పోయి 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 అక్కడికి వెళ్ళేటప్పటికి తల ఎత్తేటప్పటికి ఏముంది డమ్ముని కొట్టుకుంది, కొట్టుకొని బొప్పి కట్టింది. ఈ సాంఖ్య యోగ న్యాయం వీళ్ళందరూ అంతే, ఆ బొప్పి కట్టినట్లే అన్నమాట. శాస్త్రం అంతా చదివి ఇంత దూరం వచ్చి కరెక్ట్గా ఆ బ్రహ్మసత్యం జగన్ మిథ్య అనే టైంకి మర్చిపోయినారు విషయాన్ని. అర్థమైందా? దానికి ఇంకో కథ కూడా చెప్తాను. ఒక రాజుగారి భవనంలోకి వెళ్ళాడు ఒకడు గుడ్డివాడు. నేను గుడ్డివాడినండి, నాకేమైనా సహాయం చేయండి అని అడగడానికి వెళ్ళాడు గుడ్డివాడు రాజుగారి భవనంలోకి. వెళ్ళిన తర్వాత బట్టలు పంపించారు, సరే వెళ్ళు అడిగి తీసుకో. వెళ్ళాడు, చూశాడు రాజుగారిని. రాజుగారు ధనం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అన్ని వేసుకున్నాడు సంచిలో, వేసుకొని వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు బయటికి రావడానికి వెతుక్కుంటున్నాడు, ఎట్ట రావాలి ఎలా రావాలని చెప్పి. ఆ రాజుగారి పెద్ద ఇది ఉంటుంది కదా రాజభవనం, ఆ గోడలు పట్టుకుంటూ ఇట్ట చూసుకుంటూ వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు అందరూ పంపిస్తారండి మర్యాదతో, బయటకు వచ్చేటప్పుడు మనకు ఎవరు గైడెన్సే ఉండదు. చాలా చోట్ల చూసారా, వచ్చేటప్పుడు రండి 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 అంటాడు, పోయేటప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే ఎవరు దావడం అని పోతూ ఉంటారు. అట్లాగే పాపం ఈ గుడ్డివాడు ఇలా తట్టుకుంటూ వెళుతున్నాడు. వెళుతూ 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 ఉంటే ఎక్కడొస్తుంది రావడమే లేదు వాకిలి అనుకుంటూ ఇటు చూసుకుంటూ వెళుతూ ఉంటే సరిగ్గా వాకిలి వచ్చే చోటుకి దురద పుట్టింది వెనకాల. ఇచ్చింగ్ అన్నమాట, ఈ చెయ్యిని ఏమన్నా ఇట్లా పెట్టిన చెయ్యిని వెనక్కి పెట్టుకొని గోక్కుంటున్నాడు. ఆ ద్వారం వచ్చింది, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే తెలియలే వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ చెయ్యి పెట్టిట్టు అనుకుంటూ వెళుతున్నాడు. ఇలా మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కరెక్ట్గా వాకిలి వచ్చే టైంకి మళ్ళీ. అట్లాగే ఈ సిద్ధాంతం చెప్పేవాళ్ళందరూ కూడా సరిగ్గా బ్రహ్మసత్యం జగన్ మిథ్య అన్నప్పుడు మాత్రం, ఎన్ని మాట్లాడి ఎన్ని చెప్పి కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా చూడండి పశ్యన్న పిన్న పశ్యతి అని చెప్పి శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్తారు. ఇంతవరకు వచ్చి శాస్త్రం అంతా చదివి ఇంత శాస్త్రం రాసి కూడా అసలు విషయానికి వచ్చేటప్పటికి వదిలిపెట్టేశారు, వాళ్ళు మర్చిపోయినారు. పారమార్థిక సత్యం వాళ్ళకి లేదు. పరమార్థత అంటే మనం చెప్పే ఈ వేదాంతం బోధ పారమార్థిక సత్యం వాళ్ళకి లేదు. తర్వాత 74వ కారిక. అజః కల్పిత సంవృత్యా పరమార్థేన నాత్యజః పరతంత్రాభినిష్పంత్యా సంవృత్యా జాయతే తు సః. సహ తెలుగులో నహలాగా కనపడుతుంది, సా నహ. ఆ పైన కొమ్ము కొంచెం దూరంగా ఉండాలి. సహ ఈ కారికలో ఒక ప్రశ్న వస్తుంది, మరి అంత వ్యావహారికమే అయితే, ఇదంతా కల్పనే అయితే, ఇందాక ఏం చెప్పాం కారికలో, కల్పిత సంవృత్తి అన్నాం, వ్యావహారికం అంతా కల్పనేనండి, అంతా కల్పనే, ఆత్మకి జన్మ లేదు అని చెప్పన్నారు కదా. అంతా వ్యావహారికమైతే ఆత్మ పుట్టలేదు అనేది కూడా వ్యావహారికమే కదా అనే ప్రశ్న వేస్తున్నాడు. ఏమండి ఇదంతా వ్యావహారికమే, ఇదంతా నిజం కాదు అని అన్నారే ఇందాక, అనేటప్పుడు మీరేం చెప్పారు, ఆత్మకి అసలు నిజంగా పుట్టుకే లేదు, ఈ జీవరాశులన్నీ పుట్టినాయి అని చెప్పి అనుకుంటున్నాం మనం, ఆత్మకి నిజంగా పుట్టడం అనేదే లేదని అంటున్నారే. మరి ఈ అజం అంటే పుట్టకపోవడం, ఆ జం అంటే పుట్టలేదు అని అర్థం. అజహ అంటే పుట్టుక లేనిది. ఆత్మ ఎల్లప్పుడూ ఉన్నది, శరీరమే పుడుతున్నది కానీ ఆత్మ పుట్టడం లేదు అని చెప్పి అన్నారు కదా. మరి ఆత్మ అజం అనేటటువంటిది కూడా వ్యవహారికమేనా అండి, పారమార్థికమా అంటే అది వ్యావహారికమే అన్నాం అంటున్నాం. ఇప్పుడు ఆ పదం అజము, ఆత్మకి పుట్టుక లేదు అనే పదం కూడా వ్యావహారిక పదమే. ఎందుకని వ్యావహారికం అంటున్నామంటే, ఆ సిద్ధాంతాల వాళ్ళందరూ కూడా దానికి పుట్టుక ఉన్నది, పుట్టుక ఉన్నది వాళ్ళు చెప్పిన దాన్ని తప్పని మనం చెప్పాలి కనుక కొన్ని పదాలు ఉపయోగించాలి మనం కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు ఆత్మ సగుణం, ఆత్మకి గుణాలున్నాయి అని అంటే మనం ఏం చెప్తాం, నిర్గుణం అని చెప్పాలి. అది కాదు, తప్పు అని చెప్పాలి కనుక మనం నిర్గుణం అని చెప్పుకోవాల్సి వస్తుంది ఆత్మ కదా. అదేవిధంగా ఆత్మ సవికారం అని అంటే వాళ్ళు, సవికారం అంటే మార్పుతూ మారుతూ ఉంటుంది అని అంటే మనం ఏం చెప్పాలి అప్పుడు, నిర్వికారం అని చెప్పాలి మనం. వాళ్ళు చెప్పింది తప్పని చెప్పాలి కనుక మనం కొన్ని పదాలు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఈ ప్రథమ పాద విశ్వణ్ణి, ద్వితీయ పాద తేజస్సుణ్ణి, కారణపాద ప్రాజ్ఞుణ్ణి సత్యం అనుకుంటున్నారు కదా వాళ్ళు. ఈ శరీరం సత్యం, మనసు సత్యం అనే కదండి అందరూ చెప్తున్నారు. ఈ మరి సత్యం అన్నప్పుడు ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద సత్యం అని అన్నప్పుడు మనం ఏం చెప్పాలి, నాలుగవ పాదం లాంటిది ఆత్మ తురీయమని చెప్పి చెప్పాలి. తురీయం అంటే నాలుగవది. మూడు పాదాలు పట్టుకుని వేళ్లాడుతున్నాడు వీడు, అందుకని వాడికి మూడు పాదాలు, పాదాలు అంటే మూడు కాళ్ళు కాదు. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నట్లుగా ఉంటుంది. పాదాలు అంటే కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, మూడు పాదాలు. ఈ మూడు పాదాలు కూడా కార్యకారణం, వీటికి విలక్షణమైనటువంటిది తురియ ఆత్మ అని చెప్పవలసి వస్తున్నది మనం. లేకపోతే ఆత్మని మనం తురియం కూడా అని అనం, నిర్వికారం అని కూడా చెప్పాల్సిన పని లేదు, నిర్గుణం అని కూడా చెప్పాల్సిన పని లేదు. నువ్వు సగుణం సగుణం అంటున్నావు కాబట్టి నేను నిర్గుణం మాట్లాడాలి, నువ్వు మూడు పాదాల గురించి చెప్తున్నావు కాబట్టి నేను నాలుగవది మూడవ తురి ఆత్మని చెప్పాలి అంతేకాని అసలు నేను ఏది చెప్పక్కర్లేదు. ఏం చెప్పకుండా ఏం చెప్తావు, మరి ఏం చెప్పాను, ఆత్మ అంతే, నేనున్నాను, ఆత్మగా ఉన్నాను అంతే. ఆత్మ ఎట్లా ఉన్నది అంటే చెప్పాల్సి వస్తుంది. అజం, అనిద్రం, అస్వప్నం, అనామకం, అరూపకం, ఈ రూపాలన్నీ సత్యం అనుకుంటున్నావు కనుక ఆత్మకి రూపం లేదని చెప్పాలి నేను. ఈ నామాలు పేర్లన్నీ సత్యం అనుకుంటున్నావు కనుక ఆత్మానికి నామము లేదు అని చెప్పాల్సి వస్తుంది. కనుక అవన్నీ వ్యావహారికంగా నువ్వు చెప్తున్నావు కనుక నేను వాడే పదాలన్నీ కూడా వ్యావహారికమే, దానికి దీనికి సరిపోయింది అన్నాం. అది ఇక్కడ చెప్తున్నారు 74లో. అజహ కల్పిత సంవృత్య, కల్పిత సంవృత్తి అంటే వ్యావహారిక దృష్టిలో ఈ అజహ అనే పదం, ఆత్మకి పుట్టుక లేదు అజహ అనేది కూడా. నువ్వు పుట్టుక ఉంది ఉంది అన్నావు కాబట్టి నేను పుట్టుక లేదని చెప్పాల్సి వస్తుంది. అది వ్యావహారికంగా నువ్వు ఉపయోగించావు, నేను వ్యావహారికంగానే ఉపయోగిస్తాను. కనుక అజహ కల్పిత సంవృత్య పరమార్థేన అపి అజహ, కల్పిత సంవృత్య అజహ అపి పరమార్థేన అజహ. నిజంగా పరమార్థిక దృష్టితో చెప్తే ఆత్మ పుట్టుక లేనిది కూడా కాదు, పుట్టుక లేనిది కూడా కాదు. ఇప్పుడు ఇది తెలుపు అని ఎందుకు చెప్పాలండి? ఇది పక్కన ఎర్రది ఉన్నది కనుక తెలుపు అని చెప్పాలి కదా. వేరు చేసి ఇప్పుడు తెలుపు ఎర్ర పుష్పం ఉంది కనుక నేను ఇప్పుడు దీనికి కలర్ రంగు చెప్పాలి, దీన్ని ఎరుపు పుష్పం అనాలి. ఎందుకనాలి? ఇక్కడ తెల్ల పుష్పం ఉంది కనుక అది ఇది కాదు కనుక చెప్పాలి. అట్లాగే ప్రతిది మనం వాడే ప్రతి పదం అంతే. మరి ఆ పొడుగ్గా ఉన్నాయని పిలవరా అన్నా, ఎందుకు అక్కడ పొట్టి వాళ్ళు ఉన్నారు అంద ఆయన్ని పిలవరా అంటే ఎవరిని పిలుస్తాం? ఆయన్ని పిలవరా అంటే ఎవరండి అని అడుగుతారు. ఎవరిని పిలవాలండి అంటాడు. ఆ పొడుగ్గా ఉన్నాడు చూసాం ఆయన్ని పిలు అని చెప్తాం. కనుక అదేవిధంగా ఆత్మ కూడా ఇక్కడ ఏ పేర్లు అవసరం లేదు. ఆత్మకి తురియమను, అజమను లేకపోతే ఏ పేరైనా కూడా దానికి అవసరం లేదు అస్సలు. వాళ్ళందరూ ఏవో చెప్పుతున్నారు కనుక అవన్నీ తప్పని చెప్పాలి కనుక మనం దానికి ఆపోజిట్ చెప్పుకోవాలి. అది పరమార్థేన, పరమార్థేన న అజహ. ఆత్మ అజహ కూడా కాదు, పుట్టుక లేనిది కాదు. అప్పుడు పుట్టుక ఉందా అన్నాడు? పుట్టుక ఉన్నది కాదు, పుట్టుక ఉన్నది కాదు, పుట్టుక లేనిది కాదు. అదేమిటండి, ఏదో ఒకటి ఉండాలిగా అన్నాడు. ఏదో ఒకటి ఉంటే మళ్ళీ వ్యావహారికం అయిపోతుంది. అదే పారమార్థిక సత్యం అంటే పుట్టుక లేనిది కాదు, పుట్టుక ఉన్నది కాదు ఆత్మ. రెండవ లైన్ చూడండి, పరతంత్రాభి నిష్పత్య. సేమ్ లైక్ 73వ శ్లోకం లాగానే పరతంత్రాభి నిష్పత్య అంటే ఈ పరమతాల దృష్టిలో వారి ప్రకారం పరతంత్రాభి నిష్పత్య సహాతు జాయతే సంవృత్య. వ్యావహారిక పరంగా ఈ పరమతాల వాళ్ళకి దానికి జన్మ ఉందని చెప్తున్నారు కదా, వాళ్ళు జన్మ ఉంది ఉంది అంటున్నారు కనుక నేను అజహ చెప్పాలి. పారమార్థికంగా చూస్తే అసలు అజహ అని కూడా నన్ను చెప్పక్కర్లేదు అన్నాడు. ఏమండి, రెండోది ఉంటే కదండి చెప్పడానికి, ఏదైనా నిజంగా సత్యమైనది రెండోది లేదు కదా. ఇంకా అట్లప్పుడు ఈ పోలికలు ఇవన్నీ ఎందుకు వస్తాయండి? పోల్చడం అనేది వస్తుందా? రాదు కదా అంటున్నారు. తర్వాత 75వ కారిక, ఈ యొక్క సాంఖ్య న్యాయ కొన్ని మతాల వాళ్ళ ప్రకారం ఆత్మ అనేది మనస్సు ఆత్మ కలిసినప్పుడు చైతన్యం పుడుతుంది. మనస్సు ఆత్మ కలిసినప్పుడే మన ఆత్మ సంయోగం వలన చైతన్యం పుడుతుంది. నీకు చేతనం ఎట్లొచ్చింది? ఇప్పుడు నీకులో చేతనం ఎరుకొచ్చింది కదా. ఎరుక అంటే చేతనత, సెన్షియన్సీ అంటారు. ఎలా వచ్చిందిరా అంటే, ఏముందండి మనస్సు ఆత్మ రెండు కలిసినాయి కలవంగానే తెలుస్తున్నది అన్నాడు. నిద్రలో, నిద్రలో ఏమైనా తెలుస్తున్నదా? ఏం తెలియడం లేదు కదా. మరి అప్పుడు ఏమైందిరా అంటే, అప్పుడు మనస్సు ఆత్మ విడిపోయినాయండి అన్నాడు. మెలకు రాగానే రెండు కలుస్తాయిట, కలిసినప్పుడు నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? గిచ్చితే తెలుస్తుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు మనకు. అంటే ఇప్పుడు ఏమైంది? ఆత్మ మనస్సు డైవర్స్ అని అర్థం, విడిపోయినాయి. అవి విడిపోవడం వల్ల చేతనం తెలియలేదు. ఎప్పుడైతే అవి మెలకు రాగానే ఏమైంది? ములిక్కి పడతాం. చూడండి ఒక్కోసారి ములిక్కి పడి లేస్తాం, చేతనం వచ్చేసింది. ఎలా వచ్చిందిరా అంటే, ఆత్మ మనసు కలిసినాయండి అన్న. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఆత్మ ఏమిటి, మనస్సు ఏమిటి, కలవడం ఏమిటి, ఆత్మ ఎప్పుడూ ఉన్నది నాయన. అక్కడ మరి నిద్రలో చేతనం తెలియలేదు అంటే ఇంద్రియాలు మనస్సు అన్నీ కూడా పనిచేయడం కొంచెంసేపు ఆగిపోయింది, కానీ అది మనస్సు పనిచేయకపోవడం వల్ల చేతనత తెలియలేదు. మనస్సు మళ్ళీ మేలుకోగానే చేతనం అట్లాగే ఉంది. అది వాళ్ళ సిద్ధాంతం. మనకు ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పేది అసలు అర్థం కాదు. ఇంకా మీదే నయం, వేదాంతమే బాగా అర్థమవుతుంది మనకు. కనుక ఇప్పుడు 75వ కారికలో ఏం చెప్తున్నారంటే, చాలా ముఖ్యమైన కారిక, తత్ర ద్వయం న విద్యతే. చదవాలి. ఓకే.
అభూతాభినివేశోస్తి ద్వయం తత్ర న విద్యతే, ద్వయాభావం సబుద్వైవ సబుద్వైవ నిర్నిమిత్తో న జాయతే.
ఉదాహరణ, ఇంకొక ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో పాల గిన్నె, కాఫీ గిన్నె అంటుంటాం కదా, ఈ పాల గిన్నె తీసుకురారా అంటాం. పాల గిన్నె అంటే పాలు ఉన్న గిన్నె, కాఫీ గిన్నె అంటే కాఫీ ఉన్న గిన్నె. గిన్నె తీసుకురారా అనం కదా, నాకు ఆ పాలు ఉన్న గిన్నె కావాలి. గిన్నె అంటే పాత్రం. గిన్నె అంటే తెలుసా? ఓకే. పాల గిన్నె, కాఫీ గిన్నె, నూనె గిన్నె అన్నప్పుడు నూనె పాత్రం అంటాం. ఖాళీ గిన్నె, ఆ ఖాళీ అని నేను ఎందుకు వాడాలి చెప్పండి మీరు? పాల గిన్నె, కాఫీ గిన్నె, నూనె గిన్నె, పిండి గిన్నె ఇవన్నీ అంటున్నారు కనుక నాకు ఇప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది? నేను ఖాళీ గిన్నె అని వాడాల్సి వస్తుందా లేదా? ఆ ఖాళీ అనే పదాన్ని నేను ఎందుకు వాడాను? పాల గిన్నె దృష్ట్యా ఇది ఖాళీ గిన్నె, నూనె గిన్నె దృష్ట్యా చూస్తే ఇది ఖాళీ గిన్నె. ఆ ఖాళీ అనే దాంట్లో ఇప్పుడు ఏమున్నదండి? అందులో ఏమీ లేదు. కనుక నువ్వు పాల గిన్నె, నేను గిన్నె, నెయ్యి గిన్నె, కాఫీ గిన్నె అంటున్నావు కనుక నేనేం చెప్పుకోవాలి? ఒక పదాన్ని వాడాలి కదా, ఖాళీ గిన్నె అని చెప్పుకోవాలి. ఇప్పుడు పాల గిన్నె ఎంత సత్యమో ఖాళీ గిన్నె కూడా అంతే సత్యం. ఏమిటి, పాల గిన్నె, నూనె గిన్నె, ఏమండి అన్ని గిన్నెలు పక్క పక్కనే ఉన్నాయి చూడండి. పాల గిన్నె ఉన్నది, నూనె గిన్నె ఉన్నది, నెయ్యి గిన్నె ఉన్నది, కాఫీ గిన్నె ఉన్నది, ఖాళీ గిన్నె ఉన్నది, అన్నీ ఒకచోటే ఉన్నాయి కదా, అన్నీ ఒకేసారి కనబడుతున్నాయిగా. ఈ నాలుగు మాత్రం వ్యావహారిక సత్యం, ఇది పారమార్థిక సత్యం అని చెప్తావునా? పాల గిన్నె చూసేవాడే ఖాళీ గిన్నె చూస్తున్నాడు, అవునా? కాఫీ గిన్నె చూసేవాడే ఖాళీ గిన్నె కూడా చూస్తున్నాడు. ఇది కూడా వ్యావహారికమే. అదేవిధంగా ఆత్మ సవికారం, సగుణం అని నువ్వు అంటుంటే నేనేం చెప్పుకోవాలి? నిర్గుణం, ఖాళీ గిన్నెలాగా నిర్గుణం, నిర్వికారం, తురియం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది వ్యవహారికమే, అది వ్యవహారికమే. అర్థమైందా? కొంచెం అర్థమైంది, బాగానే అర్థమైంది రండి. అవును. అదేవిధంగా ఈ వర్ణాలన్నీ కూడా డిస్క్రిప్షన్స్ అంటారు. ఈ వర్ణాలలు, వర్ణనాలు, వర్ణించడం, ఇవన్నీ నిజంగా లేవు ఆత్మలో. నీకు పెడబుద్ధి పుట్టి అవన్నీ ఆత్మ మీద ఆరోపిస్తున్నావు కనుక అవి లేవు అని నేను చెప్పుకోవాల్సి వస్తున్నది. ఎవరు వేదాంతి అంటున్నాడు వాళ్ళందరితో, వాళ్ళు రకరకాలుగా పేర్లు పెట్టి 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 ఆత్మని హింస పెడుతున్నారు ఆత్మని. అందుకని అవన్నీ లేవని చెప్పు. బృహదారణ్య ఉపనిషత్తే చెప్తుంది, అనణు, అస్థూలం, అహ్రస్వం, అదీర్ఘం, అలోహితం, అచ్ఛాయం, ఇవన్నీ చెప్తుంది ఎన్ని రకాలుగా చెప్తుంది బృహదారణ్య ఉపనిషత్తు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాళ్ళందరూ అట్లా అనుకుంటున్నారు కనుక ఇలా చెప్పాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఆత్మకి ఏ పేరు లేదు, పేరు ఊరు లేని ఆత్మ. ఇదే విషయం చెప్పేటప్పుడు ఇంకో మాట గుర్తుకొస్తుంది నాకు, మనం ఏం మతం? వేదాంతం చదివే వాళ్ళకి, ఆత్మజ్ఞానం ఉన్నవారికి మతమే లేదు. అర్థమైందా? ఏ మతమూ లేదు మనకు. ఒక మతం పేరు పెట్టామంటే అర్థం ఏమిటి? ఇంకో మతం కాదు అని తెలియజేయడానికే కదా పెడుతున్నా, అవునా? హిందూ మతం అంటే ఏమిటి? క్రైస్తవ మతం కాదు, మహమ్మదీయ మతం కాదు అని తెలుసుకోవడానికి. ఒక మతం పేరు చెప్పాము అంటే ఇంకొక మతం కాదని తెలియజేయడానికి కోసమే కదా చెప్పుకుంటున్నాం. భారతదేశంలో పుట్టి సనాతన ధర్మాన్ని తెలుసుకొని నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఏ మతం అండి? ఆత్మకు మతం ఉన్నదా? లేదు. కనుక ఒక సన్యాసి లేక సన్యాసిని జ్ఞానికి మతం అనేది లేదు. మరి బొట్టు పెట్టుకుంటున్నారు కదండి, ఇది పెట్టుకుంటున్నారు కదండి. రోమ్లో ఉన్నప్పుడు రోమన్లాగా ఉండాలి, అర్థమైందా? ఇక్కడ అందరూ ఎలా వస్త్రాలు ధరిస్తున్నారు, ఎలా అలంకరించుకుంటున్నారు దానికి తగినట్లుగా ఉండడం కోసమే కానీ లేకపోతే ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా అవసరం లేదు. కాకపోతే సమాజంలో ఉంటున్నాం కనుక మనం కొన్ని అలా ధరించడం ఆ సమాజానికి తగినట్లుగా ఉండాలి అంతే. దానికోసమే కానీ ఇవన్నీ కూడా అక్కర్లేదు. రుద్రాక్షమాలలు కానీ, బొట్లు, విభూది, చందనాలు ఇవన్నీ అక్కర్లేదు అస్సలు. అర్థమైందా? ఏ మతం అనేది లేదు. పారమార్థిక దృష్టితో చూస్తే మతం అనేది లేదే లేదు అస్సలు. మనకు వైదిక మతం అంటావా? అది కాదు. వైదిక మతం అనేటప్పటికీ వైదికం కాని వాళ్ళు ఒకటి ఉన్నది అని అర్థం వస్తుంది. పోలికలు వస్తున్నాయి ఎక్కడ చెప్పినా కూడా. అందుకని నువ్వెవర్రా అంటే మౌన వ్యాఖ్య మాట్లాడద్దు, ఏం చెప్పద్దు. అందుకని నోరు తెరిస్తే అజ్ఞానం, నోరు తెరిస్తే అజ్ఞానమే. ఏముంది, ఏది మాట్లాడినా కూడా అజ్ఞానమే కదా బయటపడుతున్నది. పేర్లు, నామాలు, రూపాలు, హెచ్చు తగ్గులు, తారతమ్యాలు ఇవే కదండి మాట్లాడతాం ఎంత మాట్లాడినా. కనుక శాస్త్రం బోధించడం కోసం ఏదో చెప్పాలి కనుక, మనకు అర్థం కావాలి కనుక, కొంత భాషను మనం ఉపయోగించుకోవాలి కనుక ఉపయోగిస్తున్నాం. అందుకని భాషను దాటిపోవాలి మనం. ఈ శబ్దం జాలం మహారణ్యం, శబ్దాల్లోకి వెళ్ళాలి, శబ్దాన్ని అర్థం చేసుకోవాలి, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి, శబ్దానికి ఒక నమస్కారం పెట్టాలి. అది మతంలో ఉంటూ మతంలో ఎదిగి మతంలో ద్వారా చిత్తశుద్ధిని పొంది దైవారాధన. మతం అంటే ఏమిటి? దైవారాధన, పూజ అన్నీ చేస్తూ 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 శాస్త్రంలోకి వెళ్ళి మతము లేదు, శాస్త్రము లేదు, ఏమీ లేదు, నేను బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి. అంటే ఈ శరీరం మనస్సును కూడా దాటిపోవాలి. దాటిపోవడం అంటే గడప దాటినట్టుగా దాటిపోవడం కాదు. ఇక్కడ కూర్చొనే, ఇంట్లో కూర్చొనే, ఎక్కడ ఉన్నామో అక్కడే నేను ఆత్మస్వరూపాన్ని అని గ్రహించాలి. దానికి ఎంతో తపస్సు కావాలి, ఎంతో భక్తి కావాలి, ఎంతో చింతన కావాలి, ఎంతో ఆలోచన చెయ్యాలి, ఎంతో చదవాలి. ఎంతో ఎంతో అంటే ఎంతండి? ఎంతో ఎంతో అంటే నీకు అర్థమయ్యే వరకు అది. కనుక ఆత్మ ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నది. ఆత్మ ముక్తి పొందడం అనే ప్రశ్న లేదు అని తెలుసుకో. నేను బంధంలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను అదే చెప్తున్నారు ఇప్పుడు చూడండి. ద్వయం న విద్యతే తత్ర, తత్ర అంటే ఈ ఆత్మయందు ద్వైతం అనేదే లేదు అసలు. 75వ కారికలో 2వ మొదటి లైన్లో చివరిలో ద్వయం తత్ర న విద్యతే. తత్ర అంటే ఏమిటి? కుత్ర అన్న ఆత్మలో అని అర్థం. ఆత్మయందు పగలు అన్నాం అనుకోండి, అంటే ఏంటి అర్థం? రాత్రి కాదు అని అర్థం. రాత్రి పగలు కాదు అని అర్థం. వ్యతిరేక పదాలని తెలుసా? ఫుల్ మార్క్స్ వచ్చేవి వ్యతిరేక పదాలు. 5 ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా, ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు అనిపించింది. వ్యతిరేక పదాలు స్కూల్లో చదువుకునేటప్పుడు వ్యతిరేక పదాలను ఇచ్చేవాళ్ళు. పొడుగు, పొట్టి, లావు, సన్నం ఇట్లన్నమాట. తెలుపు, నలుపు ఇట్లా ఆపోజిట్ పదాలు అన్నమాట. ఇప్పుడు అవే చదువుతున్నాం మనం. ఇవన్నీ కూడా ద్వైతం న విద్యతే, ఇవన్నీ నిజంగా ఆత్మయందు లేవు. ద్వైతం తత్ర న అస్తి. మరి కనపడేదంతా ఏమిట్రయ్యా అంటే అభూతాభినివేశ అస్తి అన్నారు. అభూత అభినివేశ అంటే అభూత అంటే లేనటువంటి, నిజం కానటువంటి, నిజం కానటువంటి దాని మీద, సత్యంగా లేనటువంటి దాని మీద అభూత కల్పన అంటారు. చూసారా? మన ఊహ, మన కల్పన, అభూత అభినివేశ అంటే, అభినివేశ అంటే అబ్సెషన్. అబ్సెషన్ అంటే ఏంటో తెలుసా, ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాడు మనిషి. తింటున్నా సరే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్, అబ్బాయి 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 అబ్బాయి, మన అబ్బాయి గురించి పెళ్ళి కాలేదు ఇంకా ఏం చేస్తున్నా, అదే ఆలోచన చూస్తారా, దాన్ని అభినివేశ అంటారు. ఏ పని చేస్తున్నా ఒకసారి చూడండి మీ మనస్సులో, ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళుతున్నా ఒక ఆలోచన మాత్రం గిరింగ్ గిరింగ్ గిరింగ్గా తిరుగుతూనే ఉంటుంది. అది అది టాప్ ప్రయారిటీ అని అర్థం. ఏది టాప్ ప్రయారిటీ అదే ఉంటుంది. ఒక వ్యక్తి కానీ, ఒక వస్తువు కానీ, ఒక విషయం కానీ, ఒక ఈవెంట్ ఎప్పుడైనా జరిగింది, ఒకటి సంభవించిన ఒక సంభవం, జరిగిపోయినది కావచ్చు జరగబోయేది కావచ్చు, ఒక సంభవం మనసులో ఉంటూనే ఉంటుంది. లేకపోతే ఆ వ్యక్తే ఉంటాడు మనసులో ఎంతసేపటికి, ఎక్కడికి పోయినా ఎక్కడికి వచ్చినా అదే ఆలోచన. పైకి మాత్రం కనపడదండి, ఎవరికి తెలియదు అది, అదే ఆలోచన అదే వస్తూ ఉంటుంది. ఒక కారు కొనాలనుకున్నాం అనుకోండి, ఎక్కడో చూసాం ఆ కారు బాగుంది, కారు కొనే వరకు ఆ కారే వస్తుంటుంది మనసులోకి. అదే కలర్ నేను పోతున్నట్లుగా, ఆ కారులో ప్రయాణిస్తున్నట్లుగా, కారులో నుంచి దిగినట్లుగా, డ్రైవర్ తలుపు తీస్తున్నట్లుగా. ఎక్కడ కూర్చున్నావురా అంటే, ఎక్కడ కూర్చున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు కానీ కారులో పోతున్నట్టుగా ఊహించుకున్నాడు. దయానంద స్వామీజీ అంటుంటారు, మనం ప్రయాణం చేసేటప్పుడు ఎన్ని టికెట్ కొంటాం, ఒక్కడే ప్రయాణం చేస్తున్నాం, ఒక టికెట్ కొనుక్కుంటాం, ఒక టికెట్ కొనుక్కొని బస్సులో కూర్చున్నామండి, రైల్లో కూర్చున్నాం, కూర్చొని ప్రయాణం చేసేటప్పుడు నీతో పాటు ఎంతమంది వస్తారో తెలుసా, టికెట్ లేకుండా, టికెట్లెస్ ట్రావెలర్స్ ఎంతమంది తెలుసా మీ మనస్సులో. ఊరికి వెళుతున్నారు, వంట చేసి పెట్టారు ఆయనకి పాపం, మళ్ళీ ఎలా చేసుకుంటారో ఏమో, ఎలా తింటారో ఏమో, భర్త గురించే, ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ అది కూడా తీసుకొని తింటాం చేత కాదు పాపం, అంత ప్రేమ. దోశ పిండి పెట్టి వచ్చాను, ఎలా దోశ వేసుకుంటారో తెలియదు పాపం ఆయనకి. ఇప్పుడు ఆయనకి టికెట్ లేకుండా నువ్వు ఆయనతో ప్రయాణం చేస్తున్నావు, దీన్ని ఏమంటారు తెలుసా, అభినివేశ అంటారు. అలాగే మన అబ్బాయిలు అమ్మాయిలు అమెరికా వెళ్ళేటప్పుడు అమ్మా నాన్న గురించి ఆలోచిస్తూ వెళతారు, టికెట్ కొన్నది ఒక్కడికే, అమ్మా నాన్న కూడా అట్లా వచ్చేస్తారు వాళ్ళతో పాటు. ఎందుకంటే ఇక్కడ 10 రోజులు 4 రోజులు ఉన్నాడు కదా, ఇంకా అమ్మా నాన్న జ్ఞాపకాలే ఉంటాయి, ఆ స్మృతులే ఉంటాయి. ఆ స్మృతులు ఎంత తీవ్రంగా ఉంటే తీవ్రంగా ఉంటాయి తెలుసా, టికెట్ కలర్ టీసీ వచ్చి టికెట్ అంటాడే అనగానే అప్పుడు తీసిస్తాం. ఎందుకంటే మన ప్రపంచంలో మనం ఉన్నాం, టికెట్ ఆయన వచ్చాడు టికెట్ అడుగుతున్నాడు అని కూడా తెలియదు మనకు. ఇప్పుడు అర్థమైంది అభినివేశం అంటే ఏమిటో, ఇంత చెప్తే కానీ అర్థం కాదు. అభినివేశం అంటే అబ్సెషన్ అంటారు. క్లాసులో ఉంటాం కానీ వినదు, మనసు ఎక్కడో ఉంటుంది, మళ్ళీ ఎటు చూడకూడదు, ఎందుకంటే స్వామిని చూస్తారు కదా. ఎందుకంటే స్వామిని చూస్తూనే అలా చూస్తూనే ఉంటాం స్వామిని, మనసు మాత్రం ఆహా విహారం చేసి వస్తూనే ఉంటుంది. కళ్ళు కూడా తిప్పరండి స్టూడెంట్స్, చాలా జాగ్రత్త వాళ్ళు. ఎందుకంటే స్వామిని టక్కు నాన్నే చెప్తారు ఏమో, ఎందుకంటే నా వైపు చూస్తే ఎట్లా అని చెప్పి. స్టూడెంట్స్ ఎంత తెలియగల వాళ్ళు తెలుసా, మనసు మాత్రం అక్కడెక్కడో ఉంటుంది. ఇది అభినివేశం అంటే. ఇంకేం కావాలి ఎంతకంటే, ఇలా పెట్టుకొని ఇట్లాంటి స్టూడెంట్స్ అందరికీ గురువుగారు చెప్తూనే ఉంటారు, పాపం ఆ పిచ్చి గురువుగారు, పిచ్చి గురుగారు అంటే పిచ్చి గురువుగారు కాదు, అమ్మాయికి ఏంటంటే శిష్యుడి మనసు ఎక్కడికి పోయిందో కూడా తెలియదు ఆయనకి. 10 సంవత్సరాల తరబడి 15 సంవత్సరాలని చెప్పుకుంటూనే ఉన్నా నేను. ఆ పరమాత్ముడికే తెలియాలి మనసు ఎక్కడుందో ఇక్కడుందో అర్థమవుతున్నదో లేదో. కాస్త జోక్ వేయంగానే జోక్ వేయంగానే అప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఇదండి అభినివేశం అంటే. భార్య భర్త మీద, భర్తకి భార్య మీద, భార్య భర్తల తల్లిదండ్రులకి పిల్లల మీద, పిల్లలకి తల్లిదండ్రుల మీద, ఏదో ఒక విషయం మీద, వస్తువుల మీద, ఇంటి మీదనో. ఇల్లు కట్టే వరకు చూడండి కొత్త ఇంటి మీద ఎంత ఉంటుంది అభినివేశం. కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఉంటుంది ఆ అభినివేశం, భగవంతుడికే తెలియాలి మరెవ్వరికి తెలియదు. అంత అభినివేశం. అక్కడ టైల్స్ ఎట్లా వేయాలి, కిచెన్ కిటికీ ఎక్కడ పెట్టాలి, తలుపులు ఎట్లాంటివి పెట్టాలి, కర్టెన్లు ఎట్లాంటివి వేయాలి, ఎక్కడ పోతుంది మాండూక్య ఉపనిషత్తు గాలిలోకి ఎగిరిపోతుంది పేలాల పిండిలాగా ఉన్నట్టే వెళ్ళిపోతుంది. ఇంట్లో వివాహం జరిగింది లేకపోతే ఇంకొక సందర్భం ఏదైనా జరిగినప్పుడు మనకు ఏం రావు. ఈ ప్రవాహాల మధ్యలో వీటి ధాటికి వారానికి ఒకరోజు ఈ వేదాంతం ఎక్కి మనకు బుర్రలోకి అర్థమయ్యి అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి అని చెప్పి గురువుగారు పాపం ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరూ చెప్తారు అని చెప్తారు అనుకుంటాం. సరే ఇప్పుడు అర్థమైంది అభినవేశం అంటే చాలు, మరి ఎక్కువ చెప్తే అదొక నాకు అభినవేశం అయిపోతుంది చివరికి. అభినవేశ అభూత కల్పన లేనిదాన్ని అభినవేశం అన్నమాట. ఇంకా అబ్బాయే పుట్టలేదు, అబ్బాయి పుట్టాడు, స్కూల్లో చేరాడు, కాలేజీకి వెళ్ళాడు, ఇంజనీర్ అయినాడు, సంపాదించాడు, నాకు డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కట్టేశాను. ఇప్పుడే ప్రెగ్నెంట్ అయింది ఆవిడ, రెండో నెల మూడో నెల. వీడు 10 నెలల తర్వాత పుడతాడు, పుట్టిన తర్వాత స్కూల్కి వెళతాడు, వెళ్ళిన తర్వాత కాలేజీకి వెళతాడు, కాలేజీకి వెళ్ళి ఉద్యోగం సంపాదిస్తాడు, ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదిస్తాడు, డబ్బులు సంపాదించి నాకు డబ్బులు పంపిస్తాడు నెల నెల, డబ్బులు సంపాదించి మంచి ఇల్లు కడతాడు. అప్పుడు నేను మంచి, అదేదో కథ ఉంది కదా అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఏదో క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్, కొండలు నెడతాడు వాడు ఎక్కడున్నాడు అంటే, కొండలు నెట్టే కథ తెలుసు కదా. అట్లాగే మనందరం కూడా దాదాపు మనుషులందరూ అలాగే జీవిస్తున్నారండి. అదొక ఆనందం, కల్పనలో అదొక ఆనందం. అభినవేశ ఎటువంటి కల్పన లేనటువంటిది. ఇంకా అబ్బాయే పుట్టలేదు, పుట్టిన అబ్బాయి గురించి ఆలోచిస్తోంది. అవన్నీ జరిగేది ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 30 సంవత్సరాలు పడుతుంది. 30 సంవత్సరాల కథ ఇప్పుడు ఆలోచిస్తున్నదండి ఇవిడే. అభూత లేనటువంటి కల్పన అభినవేశ. తర్వాత ఇది అయింది కదా, ఈ యొక్క ద్వైతం అంతా కూడా అభూత అభినవేశ. 75వ కారికలో 2వ 1వ లైన్లో చివరి పదం అభూత అభినవేశ, తత్ర ఆత్మయందు ఈ ద్వైతం నిజంగా లేదు. 2వ లైన్లో బుద్ధ్వా ఏవ, ఇది కల్పన, అభూత కల్పన అభినవేశము, ఇది ఊహ మాత్రమే అని తెలుసుకుంటే, తెలుసుకున్నప్పుడు, ఇంత తెలిసినా కూడా ఇది సత్యం కాకపోయినా కూడా ఎందుకని నాకు అజ్ఞానం ఉన్నది, ఎందుకు ఊహించుకుంటున్నాను నేనంటే, అదే కదా గొప్పతనం. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏవం బుద్ధ్వా, బుద్ధ్వా ఏవ ద్వయాభావం, ఈ యొక్క ద్వైతము, ఈ యొక్క ద్వయాభావం అంటే ఈ యొక్క అద్వైత ఆత్మ, బుద్ధ్వా ఏవ ద్వయాభావం, అజ్ఞానం రావడం లేదు. నిజంగా అజ్ఞానం ఉంది అని అనుకుంటున్నావు నువ్వు, నిజంగా అజ్ఞానం రావడం అనేది లేదు, నాకు ఉన్నది నాకు తెలియదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, అంతా అనుకోవడమే మనిషిలో. ద్వయాభావం సహ నా జాయతే నిర్నిమిత్త, నిజంగా ఇది పుట్టలేదు. నా జాయతే అంటే పుట్టలేదు, ఎందుకని నిర్నిమిత్త, అసలు ఆత్మ పుట్టడానికి, చైతన్యం పుట్టడానికి ఒక కారణమే లేదండి. కారణం ఉంటే కదా పుడుతుంది, కారణం లేనిది ఎట్లా పుడుతుందండి అంటే పుట్టదు అన్నాడు. నిర్నిమిత్త అంటే కారణం లేదు, నిమిత్తం అంటే కారణం, నిర్నిమిత్త అంటే కారణం లేదు, కాజ్లెస్, ఫ్రీ ఫ్రమ్ కాజ్, దానికి కారణమే లేదు. తురీయ ఆత్మకి కారణం అనేదే లేదు. ఈ సంసారం రావడానికి కారణం ఏమిటి అన్నాడు, కారణమే లేదు, నువ్వు ఉందనుకుంటున్నావు, కారణమే లేనిది నువ్వు ఊహించుకుంటున్నావు అన్నారు. తర్వాత కారిక 76 యదాన లభతే హేతూన్ ఉత్తమాధమ మధ్యమాన్ తదాన జాయతే చిత్తం హేత్వా భావే ఫలం కుతః. ఏమండి రాలేదు రాలేదు ఏమీ లేదు అంటుంటారు ఏమిటి మీరు? పుణ్యకర్మ ఉన్నది, పాపకర్మ ఉన్నది, పుణ్యపాపం వలనే కదా పుట్టాం మనం చెప్తున్నారు కదా. అందుకని మంచి పుణ్య పుణ్యకర్మలు చేయి ఇంకా అని చెప్తున్నారు కదా. ఇన్ని ఉంటే మీరు ఏమీ లేదు లేదు అంటారేమిటి అసలు? అది చెప్తున్నారు ఇక్కడ. ఫ మొదటి లైన్లో అందరు అంటుంటారు, యదా ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, జ్ఞానం రానంత వరకే ఇవన్నీ, జ్ఞానం రానంత వరకే ఉత్తమ జన్మ అండి, బాగా పుణ్యం చేసుకున్నాడండి. ఏం పుణ్యం చేసుకున్నాడో కానీ, ఆహా ఏం పాపం చేసుకున్నాడో, ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా. జ్ఞానం రానంత వరకే ఇవన్నీ, జ్ఞానం వచ్చిన తర్వాత హేతువును నా లభతే, కర్మ చేశాడు, పుణ్యకర్మ చేశాడు, ఉత్తమ జన్మ పొందాడు. మధ్యమ పుణ్యపాప మిశ్రం 50-50 చేశాడు, మనిషి జన్మ వచ్చింది. బాగా పాపం చేసుంటాడు మామూలు ఏదో ఆ జన్మ ఈ జన్మ అంటే పశు పక్షాదుల జన్మ వచ్చింది, అది ఉత్తమ మధ్యమ అధమ, ఉత్తమాధమ మధ్యమ అని అన్నారు. పుణ్యం చేసి ఉంటే ఉత్తమ జన్మ వచ్చింది, పుణ్యపాప మిశ్రమైతే మధ్యమ జన్మ మనుష్య జన్మ, అధమ జన్మ పశుపక్షి కీటకాలన్నీ అధమ జన్మ, ఇవన్నీ కూడా లేవు అని తెలుస్తుంది ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో. యదాన హేతువును నా లభతే, హేతు అంటే కర్మ, కర్మ ఎప్పుడైతే నిజంగా ఉండదో, సంచిత కర్మ ఆగామి కర్మ ఇవన్నీ లేవో, వాళ్ళకి ఈ జన్మల గురించి కూడా మాట్లాడరు. సంసారం కారణం చెప్తున్నారు ఇక్కడ, పుణ్యపాప కర్మ అంటుంటారు. నిజంగా తదాన జాయతే చిత్తం, ఎప్పుడైతే ఈ కర్మ అనేది నిజంగా లేదు, కర్మ సిద్ధాంతం ఎక్సలెంట్ కానీ జ్ఞానం వచ్చే వరకే అది, జ్ఞానం వచ్చిన తర్వాత కర్మ అనే కారణమే లేదు అసలు నిజంగా పుట్టడానికి, కర్మ అనేది లేదు. చిత్తం న జాయతే, నిజంగా ఈ చైతన్యం అనేది ఆత్మ అనేటువంటిది జీవుడుగా జీవాత్మ పుట్టాడు అంటున్నాడు, అది అసలు నిజంగా లేనే లేదు. హేతు అభావే ఫలం కుత, కారణమైన కర్మే లేకపోతే కర్మ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది, పుణ్యము పాపం ఎక్కడి నుంచి వస్తాయండి, కర్మ అనేది ఉంటే కదా పుణ్యము పాపం. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం, కనుక పుణ్యము లేదు పాపము లేదు సుఖము లేదు దుఃఖము లేదు, మరేముందన్నాడు, నువ్వు చూసే ద్వైతం ఏమీ లేదు, నువ్వు ఆత్మస్వరూపానికి మాత్రమే ఉన్నావు అని తెలుసుకో, ఈ శరీరంలో కనపడుతున్నావు అట్లా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.